విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
అందం అందం అనుకుంటూ పాడుకుంటే ఉపయోగం లేదు. ఈ అందం అంతా నాకు వంద ఏమీ లేదు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది చాలా భయంకరమవుతుంది. శరీరం అద్భుతమైన ఈ సౌందర్యం జుగుప్స కలిగిస్తుంది. ఈ శరీరాన్నే మనం అసహించుకుంటున్నాం. నీ శరీరం లేక ఒక క్షణం ఉండలేనని పలికే భర్త వార్ధక్యంలో భార్యను సరిగ్గా పోషిస్తాడో చూస్తాడో చూడగలడో చూడలేడు. ఆ రూపం అంత అసహ్యం అయిపోతుంది, ముడుతులు వారిపోతుంది. అప్పుడు ఆ భగవంతుణ్ణి మనం తలుచుకోలేము. అందువల్ల దీనికి నిరంతరం అభ్యాసం చెయ్యాలట. ఏమని చెబుతున్నాడు ఈయన, ఎలాగైనా మేము చచ్చేటప్పుడు ఒక్కసారి రామ అనుకుంటామండి. అలా రామ అనుకోగానే మేము హాయిగా మోక్షానికి వెళ్ళిపోతాం, కృష్ణుడు చెప్పాడు కదా అనుకుంటారు. అది రాదు, ఒక్కసారి రాదట. నిరంతరం అభ్యాసం చేస్తేనే వస్తుంది. రోజు ఒక తిట్టు ఉంది అనుకోండి, ఆ తిట్టు మనకు తెలియకుండా నోటి కూడా రావడంలా. అలాగే ఈ భగవన్నామం అనేది నిరంతర అభ్యాసం వల్ల రావాలి. అభ్యాసం లేని వాడికి అది రాదు. హఠాత్తుగా రావాలంటే వాడికి పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప అందరికీ వస్తుందా? ఎప్పుడో రావాలంటే రాదు. గనక యవ్వనం అస్థిరం అధ్రువం అని తెలుసు గనక ఈ విషయాన్ని తెలుసుకుని ఆ భగవంతుడు తలుచుకోవాలి. దంతంబులూడున చింత పుట్టకమున్న కనుదాయి మసకలు కనకమున్న పెండ్లాము కడు కడ గండ్లు పెట్టకమున వడకు చేకాలు దడపడకమున ముడుతల చే మేను మిడుకులాడకమున నందనుందను దూచి నగకమున గద్దించి ఉడుతలు బుద్ధి గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున వడకు చేకాల్ తడపడకమున ఊని వైద్యుడు చెప్పకపోకమున కాలబట దర్శనం బును కాకమున రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమునరించు వాడెపో ధన్యతముడు. క్రమేపీ వార్ధక వయస్సు వచ్చినప్పుడు దంతంబులూడు నన్ చింత పుట్టక ఉన్న పళ్ళు ఊడిపోతాయి. మాట్లాడదామంటే లేదు. తాతయ్య నువ్వు జంతికి నవలగలవా అన్నట్టు ఒక మనవడు వచ్చి, నవల్ని ఎన్రా పళ్ళు ఊడిపోయి అన్నట్ట. అయితే ఈ జంతికి డబ్బా నీ దగ్గర ఎట్టే పెట్టు, ఎంచేదంటే బయట ఆడుకోవడానికి వెళ్ళొస్తున్నాను అంటే తాత గారు తిండని నమ్మకం పోతే అక్కడ పెట్టేటాడప్ప, ఆడుకు వచ్చాక తినచ్చు మళ్ళీ. అదే నాకు ఇచ్చాడు అనుకోండి, వచ్చి లోపు నేను తినేస్తానేమో అని ఓడిపోయాం. అంచేత తాతగారి పరిస్థితి జంతికలు దాచడానికి మనకు వస్తాడు ఆయన. అప్పుడు పళ్ళు ఊడిపోతాయి కనుక, ఆ పళ్ళు ఊడిపోతే రామాంతం అంటే మాట సరిగ్గా అది కట్టుడు పడుతూ మా చెడ్డెప్పంది. ఆ మధ్యన కాబట్టి కట్టుడు పడి గొంతుకులో పోయి తలప్రాణం తోక్కొచ్చాడు. ఏమిటి ఎన్ని ఇబ్బందులు వార్ధక్యం వేసి చూస్తూ ఉంటే, ఒకటి కాదే కన్ను దోహి మసకల్లు గొన్నక మున్న కళ్ళు మసకలిస్తాయి. ఈ రెండుకి మరో రెండు కళ్ళు తోడవుతాయి. ఈ రెండు రెండు కలిస్తే అది ఒక అది కూడా ఎంత దూరం దృష్టి ఎడుతుందో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు తప్పదు కదా మసక వస్తుంది. అప్పుడు గుళ్ళోకి వెళ్ళాలంటే రాత్రిపూట చీకట్లో ఎంత ఎంతనో ఆలోచించండి. తర్వాత కొడుకులు ఏమంటారో తెలుసా, ఏ నాన్న ఎంతకాలం పెత్తనం ఎప్పుడు చూసా నీ దగ్గరే, ఈ దళాలు లేదా మేము కోర్టు కడతామంటారంట. ఈ కోర్టు బాధపడలేక ఎవడాస్తాడు పంచాలి, పంతనం ఇష్టం ఉండదు. ఇదో బాధ. గద్దించి బుడుతలు చిన్నపిల్లలు, తాత మూల కూర్చో అంటారట. అరే ఏంటర్ నేను కూడా వస్తానరా అంటే, అట్టి తాతయ్య నువ్వొద్దే వద్దు, నువ్వు వస్తే మా పిల్లలంతా నవ్వుతారు, మా ఫ్రెండ్స్ నవ్వుతారు నాన్న తాత అంటారు. వాళ్ళు బయటికి వెళ్ళేస్తారు. ఆ విధంగా మన వల చివాట్లు పెండ్లాము కడు గడగండ్లు పెట్టక మున వణుకప్పుడిగా వడకు చే కాలు తడబడక మన వణుకు వల్ల కాలు తడబడుతుంది. అప్పుడు కదలట మాన్రు మీరు చూడండి విచిత్రం. వద్దంటే ఇల్లంతా తిరిగి పడిపోయి చట్ల వర కొట్టుకుంటారు సిమెంట్ గంట్లు. ఇక నానా గందరగోళం, వీళ్ళకి చాకరీ చేయలేక ఇంట్లో వాళ్ళకి బాధ. అక్కడితో అయ్యిందా అంటే, ఒళ్ళంత వడ ముడుతల చే మేను మిడుగులాడక ఒళ్ళంత ముడుతలు పడిపోతాయి. ముఖం ముడతలు, చేతులు ముడతలు అన్ని. ఆ పళ్ళు ఉడతాయి, కళ్ళు పూడతాయి, ఒళ్ళంతా ఉడుకుతుంది. అయినా తృష్ణ ఇగా తరుణ ఇట ఆశ మాత్రం యవ్వనంలో ఉంటుందిట. 70-80 ఏళ్ళు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా కదిపో అనుకోండి, ఈ వయసులో నాకు ఎవరు పిల్లనిస్తారంటాడే తప్ప పెళ్లి చేసుకుని అండవు వీడు. ఇది ఆశ్చర్యం. నాకు తెలియదు, ఇది శాస్త్రంలో చెప్పారు. ఇంకా ఆ వయసు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం. ఈలో విషయం తెలియదు. కాబట్టి ఈ ఆశ అనేది మహాభయంకరమైనది, మహాపాశం. ఇంకా చెట్ట చివరికి మంత్రం మీద కాలవట దర్శనం బున్ను కాక మున్న యమకింకరుల దర్శనం అవుతుందిట. వాళ్ళు కనపడుతూ ఉంటారు గోడ మీద కూర్చుని చేస్తారంటే, వస్తావా 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 అని పాశం వేసి వీడిని ఆకర్షిస్తారు. వీడికి భయం, నేను రాను నా మనవరు నా పిల్లలు అంటాడు వీడు. ఈ ఇద్దరు సంభాషణ ఏమిటో మనకు అర్థం కాక వీడు ఏదో నిద్దట్లో కొనుక్కుంటున్నాడు అనుకుంటున్నాం మనం. ఇది యమభటులకి ముసలి వాళ్ళకి అయ్యే సంఘర్షణట మంచం మీద పడినప్పుడు. ఈ చేతులు అప్పుడు ఈ తలకాయ ఎత్తడం ఈ బాధ అంతా అది పాపం. పూని వైద్యుడు అప్పుడు వస్తాట డాక్టర్, చేయిపుచ్చుకుంటాడు. ఏం లేదండి 25,000 వేస్ట్ అంటారు మంచి డాక్టర్లు అయితే, లేదంటే ఈ టైంలో లాగేద్దాం అనుకునేవాళ్ళు లాగేస్తారు, అది వేరే విషయం. రోగి బతకని చావని రొక్క మెటులు పిండుకొని చూచు దండుకొని చూచు వైద్యుడు లాఘవముగా. రోగి బతికాడా తెచ్చాడు అక్కర్లా, వాడి మీద వాడికి పుడితేతాలు డాక్టర్ గారి. అలాగే లాయర్ గారు ఉంటారు, ఆయన ఏం చేస్తాడు, వ్యాజ్యం ఓడని గెల్వని వాట మెరిగి పిండుకొని చూచు. ప్లేడర్ ఫీజు ముందే ఆ కోర్టు కేసు గెలిచామా లేదా ముందు ఫీజు అక్కడ పెట్టి అంటాడు. ఆయన ఆస్తి అంతా పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నాడు ఒక ఆయన. 100 ఎకరాలు పోయింది అంటే లా తెలిసింది చిట్ట చివరికి. ఇది పరిస్థితి. దయచేసి డాక్టర్లు కానీ బ్లేడర్లు కానీ ఉంటే నా జూలికి రాగండి సరదా కోసం చెప్తాం. ఆ విధంగా ఉంటాయి ఈ బాధ అంతా పాపం. ఈ మరణావస్థలో వీడు ఎందుకు పనికిరాడు, బయట పడుకోబెట్టండి అని డాక్టర్ గారు చెప్పేశాక హోప్లెస్ అంటారు. అప్పుడు ఈయన తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత ఇబ్బంది అని బయట పడుకోబెడతారు. అప్పుడు నువ్వు భగవన్నామం చెయ్యమంటే చెయ్యగలవా, చెయ్యలేవు. అందుకని ఏమన్నాడు, ఈ స్థితి రాకుండానే నిరంతరము రామ శ్రీరామ శ్రీరామ రామ ఎన్నుచూ ధ్యానమునరించు ఆడిపో ధన్యతముడు. ఈ స్థితి రావడానికి ముందే నిరంతరం భగవంతుడా వాసుదేవుడా రామ శ్రీరామ శ్రీరామ రామ అని భక్తి శ్రద్ధలతో తన్మయుడై ధ్యానం చెయ్యాలి. ఇది ఓ పరమాత్మ స్వరూపులారా, హాస్యం కోసం చెప్పే విశేషాలు కాదు. ప్రతి జీవికి ఎప్పుడో ఒకప్పుడు మనం అందరం అనుభవించవలసిందే, నాకు మీకు అనే తేడా లేకుండా. అయితే ఈ పరమాత్ముని కథలు విని ఇవన్నీ చేస్తే ఈ అత్యంత భయంకరమైన వేదన లేకుండా హాయిగా సుఖంగా వెళ్లి పునర్జన్మ లేని స్థితికి వెళ్ళాలి. దానికోసమే సనక సనందనాథులు నారదునికి చెప్పారు. అవి రకంగా తాత్కాలికంగా మనకి ఆ భయం కలిగించవచ్చు, హాస్యం కలిగించవచ్చు, ఇంకోటి కలిగించవచ్చు. చిట్ట చివరి సత్యం ఇది, దృశ్యమెత్తు ఎత్తి నశ్యమగు. చివరికి ఈ దృశ్య వస్తువు అంతా నశ్యమే, తప్పదు. అందరము ఈ స్థితికి వెళ్ళవలసిన వాళ్ళని అది తెలుసుకోవాలి. ఇదే పరమ పవిత్రమైన జ్ఞానం. చివరికి అక్కడికే వెడతామని తెలుసుకుని ఆ వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే జ్ఞానమును పొందుట అనగానే నారదుడు ఒక్క క్షణం వణికాడు. ఆయన కూడా వణికాడు. సంసారం అంటే ఎవరికైనా భయమే. అప్పుడు ఆయన ఒక మంచి ప్రశ్న వేశాట, మన కోసం వేశాట నారదుడు. ఏమన్నాడు? భగవన్ సర్వమాఖ్యాతం యత్పృష్టం విదుషాత్వయ. ఓ మహాజ్ఞానులారా, పుణ్యాత్ములారా, భగవత్ స్వరూపులారా, సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులారా, మీరు నాకు చాలా గొప్ప విశేషాలు, సందేహాలు తీర్చారు. చెప్పి ఈ సంసారంలో కొట్టుమిట్టాడి పుట్టినటువంటి జంతువులకి, ఈ ప్రాణులకి ఎన్ని కష్టాలో చెప్పారు. ఓ తపోధనులారా, ఈ సంసార పాశాన్ని తెక్కొట్టి మళ్ళీ పుట్టుకు లేకుండా మోక్షం ఇచ్చేది ఎవరు? ఎలా దొరుకుతుంది అది? ఏ ఉపాయంతో మనుష్యుడు మోక్షం పొందుతాడు అది చెప్పండి నాకు. ఎందుకంటే ఎన్ని చెప్పండి, పుట్టాక పని చేయకుండా ఉండగలమా? పొట్ట పోషణ చేయకుండా ఉండగలమా? కర్మలు లేకపోతే బతకడు కదా. ఇలా కర్మ చేస్తూ మోక్షం పొందాలి, అది అక్కడ ఆయన ఉద్దేశం. అందుకని ఏమన్నాడు? ప్రాణిభిహి కర్మ జాలాని క్రియంతే ప్రత్యేకం పురుషం భుజ్యంతే చ ముని శ్రేష్ఠ తేషాం నాశ కథం భవేత్. కర్మణ దేహం ఆప్నోతి దేహీ కామేన బధ్యతే కామాల్లోభా విభూతః స్యాత్ లోభాత్ క్రోధపరాయణః క్రోధాచ్చ ధర్మనాశ స్యాత్ ధర్మనాశాన్మతిభ్రమః ప్రనష్ట బుద్ధిః మనుజః పునః పాపం కరోతి చ తస్మాత్ దేహం పాపమూలం పాపకర్మరతం తథా యదా దేహ భ్రమం త్యక్త్వా మోక్షభావస్యాత్ తథా వద. నారద, ఇదిగో ఈ ప్రాణులు ఎప్పుడు పనిచేస్తారు, ఏదో ఒక కర్మాచరణం చేస్తారు. మంచో చెడో సంపాదనో కాకపోవటమో ఏదో ఒక పని చేయాలి, చెయ్యకుండా శరీరం గడవదు. చచ్చినట్టు కర్మ చేస్తే కర్మ ఫలితానికి మళ్ళీ ఆ కర్మాన్ని అనుభవిస్తున్నాడు. మళ్ళీ అది అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తుతున్నాడు, మళ్ళీ కర్మలు చేస్తున్నాడు, కర్మలు పెరుగుతూనే ఉన్నాయి, మళ్ళీ కర్మలు అనుభవిస్తూనే ఉన్నాడు, మళ్ళీ జన్మెత్తుతూనే ఉన్నాడు. ఏమయ్యా ఎప్పటికీ బంధం తెగేది? అసలు ఈ కర్మలు ఎలా నాశనమవుతాయి? కర్మ నాశనం అయితే గాని మోక్షం రాదట. పుణ్య పాప కర్మలు రెండు నశిస్తే గాని వాడికి మోక్షము రాదు. అంచేత కర్మలు నశించి మోక్షం పొందే ఉపాయం దయతో నాకు చెప్పు. కర్మ వల్ల దేహం, దేహం అనేది కోరికలు, కోరికలతో బంధింపబడటం వల్ల కామం పెరుగుతుంది, కామం వల్ల లోభం, ఈ వస్తువు నాది, ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలనే లోభం, ఈ లోభం వల్ల కోపం పెరుగుతుంది, క్రోధం వల్ల మనిషి స్వభావంలో మార్పు వస్తుంది, క్రోధం వల్ల ధర్మ నాశనమవుతుంది, ధర్మ నాశనం వల్ల బుద్ధి పాడైపోతుంది, భ్రమ కలుగుతుంది, నష్టబుద్ధి వల్ల మనుష్యుడు మాటికి పాపం చేస్తాడు, పాపం చేస్తూనే ఉంటాడు. చివరికి సారాంశం ఏమిటంటే దేహం పాపమూలమే, దేహం ఎప్పుడు పాపం చేయక తప్పదు. మరి ఇటువంటిప్పుడు ఈ శరీర భ్రమని విడిచి, పాపమూలమైన శరీరాన్ని విడిచి మోక్షం పొందేందుకు వాంచి ఉత్తమమైన మార్గం ఏమిటి అనగా ఆశ్చర్యపోయాడు సనకుడు. సాధు సాధు, మహాపురుష ధర్మజ్ఞుడ, మతిస్తే విమలోర్జిత, పరమ శుద్ధమైన విశుద్ధమైన పవిత్రమైన నిర్మలమైన బుద్ధినిది. ఆ బుద్ధితో సంసార దుఃఖంలోంచి బయటపడే మోక్షోపాయాన్ని కోరావు. ఈ మోక్షోపాయాన్ని కోరావు గనక నువ్వు బ్రహ్మ మానసపుత్రుడు అయ్యావు. నాయన ఈ అత్యద్భుతమైన విషయం అష్టాంగ మార్గంతో కూడిన యోగం అంటారు దీనిని. ఇది యోగ నిరూపణం, అంత తేలిక కాదు. ఆ విశేషం నీకు వివరిస్తా విను. ఈ యోగం తెలిసి గాని తెలియక గాని చెవిన పడితేనే చాలు, వాడు పరమ జ్ఞాని మోక్షం పొందేటటువంటి దానికి అర్హుడవుతాడు.
నారద మహర్షి అడిగిన మీదట పరమ పవిత్రులైన కనకాదులు ఆయనకు సంసార దుఃఖం నుంచి విముక్తి పొందడానికి కావలసినటువంటి యోగ మార్గాన్ని వివరిస్తూ, ఓ నారద, ఈ చరాచరమైనటువంటి విశ్వం బ్రహ్మస్వరూపంతో ఆజ్ఞాపించి సృష్టిస్తూ విష్ణు అనే పేరుతో పాలిస్తూ రుద్రనామంతో సంహరించేటటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపం ఉన్నది, అది చైతన్యం, శుద్ధ చైతన్యం. ఆ నిర్గుణ పరబ్రహ్మమే మోక్షదాత. ఆ మోక్షదాతని కొంతమంది ఏమంటున్నారంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపుడు. ప్రతి వాడిలో పరబ్రహ్మ ఉన్నాడు కదా, తన లోపల ఉండేటటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటం. తర్వాత తత్వమసి, తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు. అంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు నీవే సుమా. నేను బ్రహ్మాన్నే, ఈ సృష్టిలో కనిపించే ప్రతిదీ పరబ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేను పరబ్రహ్మనే, కనిపించే అంతా నీవే. ఎప్పుడైతే నేను బ్రహ్మమే నీవు బ్రహ్మమే అనే జ్ఞానం వచ్చిందో వాడు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరబ్రహ్మంగా చూస్తాడు. ప్రతి జీవిలో భగవంతుడు చూచిన వాడు ఆ జీవిని ద్వేషించలేడు. రాగము ద్వేషము ఎప్పుడైతే ఉండవో వాడు క్రమేపి జ్ఞాని అవుతాడు, వాడే యోగిగా మారతాడు, వాడే చివరికి మోక్షం పొందుతాడు. ఎవడి వల్ల ఈ సంసారం భిన్నంగా లేదో, అంటే ఈ విశ్వమంతా ఎవడు వ్యాపించున్నాడో, ఎవడు ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిని నిరంతరం ఈ పని చేయిస్తూ కదిలిస్తున్నాడో ఆయననే ఉగ్రుడని, అజరుడు అంటే ముసలితనం మొదలైన లక్షణాలు లేవని భావించి యోగులు తమ మనస్సులో ఆయనని ధ్యానం చేస్తారు. అలా ధ్యానం చేయడం వల్ల ధ్యాత్వా దుఃఖాత్ ప్రముచ్యతే, ధ్యానం చేసి దుఃఖం నుంచి బయటపడతారు. ఆయనను అవికారుడు అన్నారట. అవికారం అజం శుద్ధం స్వప్రకాశం నిరంజనం జ్ఞానరూపం సదానందం పరాహుర్వై మోక్ష సాధనం. అవికారం, ఆయన ఏ వికారము లేనివాడు. వికారం అంటే మార్పు. ఒక వస్తువును చూసినప్పుడు ఏదో కోరిక వస్తుందిగా మనకు, దాని మీద తినాలనో వద్దనో, ఇది మందనో కాదనో, మనలో వచ్చే ఈ మార్పునే వికారం అన్నారు. సాధారణంగా మన వాళ్ళు కడుపులో వికారంగా ఉందండి అంటే అర్థం ఏంటన్నమాట, ఈ తిన్న వస్తువు వాడికి ఇమడలేదు, అందువల్ల నీ కడుపులో వచ్చిన మార్పుకి వికారం అంటున్నావు తప్ప వికారం అంటే వాంతిని మాత్రం కాదు. ఈ కడుపులో వచ్చే మార్పుని ఎలా అయితే నువ్వు తెలియక వికారం అంటున్నావు, ఈ సృష్టిలో ఏ వస్తువు చూసినా నీ మనస్సుకి ఏదో ఒక మార్పు వస్తుంది. అలా మార్పు రాకుండా ఉండడం అసంభవం. ఇష్టం వల్ల వచ్చే మార్పు అవ్వచ్చు, అనిష్టం వల్ల వచ్చే మార్పు అవ్వచ్చు, ఈ రెండింటినీ వికారం అంటారు. ఈ రెంటికి అతీతమైన వాడు పరబ్రహ్మ. ఆయన ఒక వ్యక్తిని ఒక వస్తువుని చూస్తే ఈ చరాచర సృష్టి అంతా తనదే అవడం వల్ల ద్వేషం కానీ ప్రేమ కానీ ఉండవు. ఆయన అందువల్ల అవికారుడు. అజమ్మన్నారు ఆయన. అసలు జ అంటే పుట్టుట, అజ పుట్టుక లేనివాడు. శుద్ధం, ఏమీ కల్మషం లేదు ఆయనలో, అందువల్ల శుద్ధ స్వరూపుడు. ప్రకాశం, తన కాంతితో తాను వెలుగుతాడు, ఇతరుల కాంతి మీద ఆధారపడ్డ ఆయన. నిరంజనం, ఆయన అంజన స్వరూపుడు కాడు, జ్ఞానరూపుడు, ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు. అటువంటి ఆ పరబ్రహ్మాన్నే మోక్ష సాధనంగా వర్ణించారు పరం తత్వవేత్తలు. ఎవరి అవతారాలు రూపాలు మనం వేళ్లతోటి మనస్సుతోటి లెక్క పెట్టలేమో, ఆయన పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ అనేక రూపాలు మూర్తి భేదాలు ఇస్తాడు. ఎందువల్ల ఆయనకి ఎప్పుడైతే రాగం ద్వేషం మమకారం ఇలాంటివి ఉండవో, ఏ రూపం కావాలంటే ఆ రూపం ఆయన ఎత్తగలుగుతున్నాడు. అందువల్ల దేవతలు ఆయన్ని అర్చిస్తున్నారు. అటువంటి వాడినే హరి అని పిలుస్తున్నాం. అతను మోక్షదాత. జిత ప్రాణాహ జితాహారాహ సదాధ్యాన పరాయణాహ హృది పశ్యంతి యం సత్యం తం జానీహి సుఖావగం. ప్రాణాన్ని జయించగలిగిన వాడు. ప్రాణం జయించడం అంటే ఏమిటి? ఒక గంట ఆకలికి తేడా వచ్చిందనుకోండి, అయ్యి బాబాయ్ ప్రాణం పోతుంది, ప్రాణం కడగడుతుంది అంటున్నాం మనం. అంటే మనం అన్నం మీద ఆధారపడున్నాం. ఈ తిండి దాహం ఇటువంటి వాటిని పరిపూర్ణంగా జయించగలగడం అనేది ఈ సృష్టిలో ఏ జీవి చేయలేడు. కానీ వీటి వేగాన్ని అదుపులో పెట్టుకున్నవాడు జితప్రాణుడు అంటారట. వేగం అదుపులో పెట్టుకోవడం అంటే ఏమిటి? గంట గంటకి అరగంటకి తినడం మొదలు పెడతారు కొంతమందికి. ఇక తిండే లోకం, వాళ్ళ అదృష్టం, వాళ్ళ డైజెషన్ పవర్ అది. మనం ఏం చేస్తాం? రైలు ఎక్కారంటే దవడలు దబ 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 పిండి మిల్లి ఆడినట్టు ఆడుతూ ఉంటాయి దిగేదాకా. చాలా అదృష్టం, తింటే పడుతుంది కనుక. అలా 24 గంటలు తినడం అనేటటువంటి ఉద్ధృతిని కనిపిస్తే చాలు ఇది నోట్లో వేసుకోవాలండి. కోరికను జయించగలిగిన వాడు కూడా చిత్తప్రాణుడే. నియమబద్ధమైన ఆహారం, నియమబద్ధమైన కామం, ఇది యోగితో సమానము అన్నారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలంటే రోజు నియమంగా 1, 2, లేక 3 పర్యాయాలు దాటి భోజనం చేస్తే వాడు రాక్షస భోజనం అంటారట. ఒకసారి భోజనం చేసి రాత్రిపూట పళ్ళు ఏవో తీసుకునేవాడిని సాత్వికుడు అన్నారు. 2 పూటల భోజనం చేసి 1 పూట పళ్ళు తినేవాడిని మధ్యముడు రజోగుణుడు అన్నారు. 3 పూట్ల భోజనం చేసి 3 పూట్ల పలహారాలు తినేవాడిని పరమతమోగుణుడు అన్నారు. అలా గంటకోసారి 2 గంటలకు ఒకసారి, ఒకసారి దంతికిలు, కాసేపున్నాక జిలేబీ, మరి కాసేపున్నాక మిఠాయి, ఆ కాసేపు ఉన్న తర్వాత ఇంకేదో ఇడ్డన్, ఇలాగ తినడం మొదలు పెట్టేవాడు ఉన్నాడే ఫర్ ఎవరి అవర్. ఇదో ఇటువంటి వాడు పరమ అసుర సంపద జాతికి చెందినవాడు. ఇంకా వీడే రాక్షసుడు అండి. ఎందుకంటే ఏం లేదు, ఆహారం అధికమే మనిషిని రాక్షసుని చేస్తుంది. కాబట్టి పరిపూర్ణమైన నిరాహారంలో అక్కర్లా మనం. నియమంగా ఇందులో సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని తీసుకోగలిగితే, అంటే షుగర్ పేషెంట్ను పక్కన పెట్టండి, వాళ్ళకి తప్పదట. తక్కిన వాళ్ళకి మాత్రం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే నియమ ఆహారాన్ని వాడిని దేవతాస్వరూపుడు అన్నారు. ఇంకా జిత ప్రాణుడిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలిసిన నియమబద్ధమైనటువంటి కాముకుడై ఉండడం. సరిగ్గా ప్రతి జీవి కాముకుడు అవుతాట. దీనికి ఒక నియమం పెట్టుకుని ఈ నియమం ప్రకారంగా, అంటే వ్రతాలు, తిథులు, పవిత్ర స్థలాలు ఇటువంటివి దృష్టిలో పెట్టుకుని నియమబద్ధమైన సంసార జీవితం సాగించేవాడు కూడా బ్రహ్మచారి. వాడు కూడా జితప్రాణుడు. నియమం లేకుండా స్వేచ్ఛగా చరించేవాడు వాడు కూడా మళ్ళీ రాక్షసుడు, అసుర జాతుల్లో అధమ జాతికి చెందినవాడు అవుతాడు. కాబట్టి ఈ జితప్రాణులు, జితాహారులు సదా ధ్యాన పరాయణ, ఎల్లవేళలా ధ్యానంలో ఉండడం. ధ్యానం కూడా 2 రకాలు చెప్పారు ఇక్కడ. మళ్ళీ ఒక్కళ్ళేమో కొంతమంది అస్తమాటు పైకి ఉచ్చరిస్తూ రామ రామ నామం చేస్తున్నారు, ఏదో ఒక నామాన్ని. మరి కొంతమంది లోపల లోపల కదులుతున్నా మెదులుతున్నా తమ ఇష్ట దైవాన్ని స్మరిస్తున్నారు. తాము పొందిన ఉపదేశం పొందిన మంత్రాన్ని అంతర్లీనంగా ధ్యానం చేస్తారు. ప్రదర్శన కోసం కొంతమంది, నిదర్శన కోసం కొంతమంది. 10 మంది కలిసి వెళ్ళేటప్పుడు ప్రదర్శన చేయాలట, అందరి చేత నామం చేయించాలి గనక. వ్యక్తిగతంగా విడిగా ఉన్నప్పుడు లేక 10 మందికి ఇబ్బంది కలిగేటప్పుడు మాత్రం లోపల చేయాలి. ఈ విధంగా బాహ్య ధ్యానము, అంతర్ధ్యానము అని రెండున్నాయి. ఈ రకమైన వాళ్ళని ధ్యానపరాయణులు, సదా ధ్యానపరాయణులు, ఎల్లవేళలా ధ్యానం చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఏమవుతారు? ఇలాంటి వాళ్ళు ఇందాక మనం చెప్పిన చితప్రాణులు, జితాహారులు, సదా ధ్యానపరాయణులు అంటే హృది పశ్యంతి, తమ మనస్సులో ఆ భగవంతుడిని చూస్తారట వీళ్ళు. వీళ్ళే చూడగలరు. సత్యం ఇది ఏం సందేహం లేదు, ఎందుకంటే అసలు పరమాత్ముడే సత్యస్వరూపుడు. వాళ్ళకి తప్పనిసరిగా భగవంతుడు మోక్షం ఇస్తాడు, వాళ్ళు మోక్షం పొందడానికి అర్హులవుతారు. నిర్గుణోపి గుణాధారో లోకానుగ్రహ రూపధృక్కు ఆకాశ మధ్యగ పూర్ణస్థం ప్రాహుర్మోక్షదం ఋణం. ఆ పరమాత్మకి గుణాలు లేవని చెప్పుకున్నాం చాలాసార్లు. నిర్గుణుడయ్యుండి కూడా ఈ గుణములతో ఉండే మన కోసం గుణాధారుడై ఉన్నాడు. ఒక రూపం కావాలని ధరించి ఒక గుణం పొందాడు ఆయన, దాన్నే అవతారం అన్నారు. అంటే రూపం లేకుండా ప్రపంచం అంతా వ్యాపించి ఉండే ఒక శక్తి, ఏ గుణము లేనటువంటి ఒక గొప్ప శక్తి, ఒక అత్యద్భుతమైనటువంటి చైతన్య స్వరూపం, ఒక గుణం, ఒక రూపం, ఒక కర్మ పనిచేసేవాడిగా దిగి రావడమే అవతారం. అంటే అన్ని చోట్ల ఉన్నవాడు ఒక ప్రత్యేకమైన రూపంతో కనపడుతున్నాడు అన్నమాట. అటువంటి మహానుభావుడు అవతార పురుషుడు. మనము పుట్టాం, మనం కూడా అవతారమైన అంటే మనం కాదు. ఎందుకనంటే మనం కావాలంటే ఈ రూపం ధరించరా, మనం వద్దనుకున్న ఈ రూపం మనకు వచ్చింది. కావాలనుకుంటే రాదు, పొమ్మంటే పోదడు. దీని లక్షణం అది. మనం కావాలంటే తినగలమా, ఆకలి వేస్తుందని? వద్దంటే మానగలమా? ఆకలి వేస్తేనే తినగలము, వెయ్యకపోతే అజీర్ణం పట్టుకుంటే ఏం చేయలేము. అంటే దీనిని మనం అదుపులో పెట్టుకోలేము. కానీ ఆ పరమాత్ముడు తన ఇష్ట ప్రకారం అదుపులో పెట్టాడు గనక ఆయనని అవతారమూర్తి అన్నారు. అటువంటి అవతారమూర్తే మోక్షం ఇవ్వగలడు. అతడు సమస్త కార్యాలకి అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే ఏంటని ఉండరు అసలు? అధ్యక్ష స్థానం వహించడరు, డబడబడబ పచ్చారు మాట్లాడుతున్నాం. అక్షి అంటే కన్ను, అక్షం అంటే కన్ను, అధి అంటే పైన, మొత్తం అంతా పర్యవేక్షించడం, చక్కగా చూడగలిగేవాడు అని అర్థం. అధ్యక్షుడు అంటే ఇక్కడ ఏం జరిగినా కనిపెట్టాలి. మనం ఇక్కడ ఉడికే సీట్ ఇచ్చి ఇక్కడ అధ్యక్ష స్థానం వహించడంటే వీడు మొత్తం అందరూ ఎవరో ఏమిటి వీడు కనిపెడుతున్నాడా? ఏం లేదు. అయినా అధ్యక్షుడు ఎందుకంటున్నామంటే ఎవరేం చెప్పినా దాన్ని అర్థం చేసుకుని దాని సారాంశం ఇది అని ప్రజలకు అందించగలిగేవాడు. ఈ ప్రజలకి వక్తలకి మధ్యలో ఏదో ఒక సంధాతగా ఉన్నాడు కనుక వాడిని అధ్యక్షుడు అంటున్నాం. నిజానికి అధ్యక్షుడు అంటే ఎక్కడ ఏం జరుగుతున్నా వాడికి తెలిసిపోవాలి. ఇక్కడ ఏ మూల ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతోంది అనేది ఈ కంటితోటి చూడగలగాలి. అలా చూడగలిగిన వాడు అధ్యక్షుడు. అలా మనం చూడలేము, అయినా మనం అధ్యక్షుడు అని పేరు పెట్టుకుంటున్నాం. అది సహజం. పండితుడు అనేస్తున్నాం కామన్గా మన అందరినీ. కానీ మనం నిజానికి ఎవళ్ళం పండితులం అంటే పండితాహ సమదర్శినహ. ప్రతి ప్రాణిని సమానంగా చూడగలిగితే వాడు పండితుడు. ప్రతి ప్రాణిలో సమ అంటే బ్రహ్మ, అందరిలో భగవంతుడు చూడగలిగితే వాడు పండితుడు. రెండ్రిళ్ళు నాలుగు మూడ్రిళ్ళారు చదువుకున్న వీడే పండితుడు అంటే, వీడే పండితుడు అయితే ఈ లోకమంతా పండితులకు కొదవ లేకుండా పోతుంది. ఏదో వీడు చదువు కొన్నాడు, డబ్బు పెట్టో ఇంకో రకంగానో. నిజమైన పండితుడు పండితాహ సమదర్శినహ. ప్రతి ప్రాణిలో ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని చూడాలి. అది చూడగలిగితేనే వాడు మోక్షం పొందుతాడు. తప్ప వీడి ద్వేషం, వాడిని చూస్తే ప్రేమ, వీడి మీద కక్ష, వాడి మీద ఇంకోటి, ఇలా రకరకాల భావాలు ఎప్పుడైతే నీకు అధికమైపోతున్నాయో అప్పుడు నువ్వు ఎలా అవుతావు? అధికం కాకుండా వాడు తప్పు చేసినప్పుడు ఈ తప్పును అదుపులో పెట్టడానికి కోపం నటించాలి. అది పరబ్రహ్మ యొక్క లక్షణం. భగవంతుడు కోపం చూపిస్తాట, కానీ ఆ కోపమట తెచ్చుకుంటాట. తండ్రి ఉన్నాడు, కొడుకుని చచ్చిపోయిన కోపం వస్తే తిడతాడు. నిజంగా చచ్చిపోతే వీడు తట్టుకుంటాడా? తట్టుకోలేడు. కానీ ఎందుకు తిడుతున్నాడు? వీడు బాగుపడాలి, అల్లరి చేయిస్తున్నాడని. ఆ భగవంతుడు కూడా మనకి ఏదన్నా శిక్ష ఇచ్చాడు అంటే వీడిని అదుపులో పెట్టి వీడిని ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి చేస్తున్నాడు తప్ప ఆయనకి వ్యక్తిగత ద్వేషం కాని ప్రేమ కాని లేదు. సకల భూతములకు సముడు నెచ్చెలి ప్రియుండు, అన్ని ప్రాణులకి సమానంగా ఉంటాడు ఆయన. అందరికీ స్నేహితుడు, అందరికీ ప్రియుడు, అందరికీ ఆద్యుడు. వాడు మోక్షమిస్తాడు. అటువంటి ఆ పరమాత్ముడు తత్వదర్శి. ఆయన కొందరు విష్ణువు అన్నారు, కొందరు అమ్మన్నారు, మరికొందరు శివుడు అన్నారు, మరికొందరు బ్రహ్మన్నారు, ఇంకా ఏవేవో అన్నారు, మరికొందరు నీలోనే ఉన్న జ్ఞానం అన్నారు, మరికొందరు యోగ శక్తి అన్నారు. ఇలా ఎవరు ఎలా పిలిచినా ఆ పరతత్వం యొక్క లక్షణం అందరినీ చిట్ట చివరికి ఎక్కడి నుంచి పెట్టారో అక్కడ లేనం చేయటం, అది తెలుసుకోవటమే జ్ఞానం. అది ఎలా తెలుసుకుంటారు? నిష్కామ కర్మ వల్ల దీనిని తెలుసుకోగలుగుతారు. నిష్కామ కర్మ అంటే ఏమిటి? కామకర్మ అంటే కోరికతో పని చెయ్యడం. ఏ పని చేసినా దీని వెనకాతలు ఏదో ఒక ఫలితం ఆశించకుండా ఎవడూ పని చేయడం లేదు. ప్రయోజనం అనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే, అంటే ప్రయోజనము కోరుకోకుండా మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యట. ఒక వ్యక్తికి దానం చేసినా, ఒక వ్యక్తికి ఏదన్నా పండో ఫలమో ఇచ్చినా, లేక ఒక వ్యక్తిని చంపించినా, ఒకరిని తిట్టినా, ఒకరిని కొట్టినా, మనం దాని వెనకాతలు ఏదో ఒక కోరికను పెట్టుకునే చేస్తున్నాం. వాడు తస్తే వాడి వల్ల నాకేదో ఉపయోగం ఉంది, ఆస్తి కలుస్తుందని కదా వాడిని చంపిస్తున్నాం. లేక వాడికి గనక దండం పెడితే ఈ దండం వల్ల మనం ఏదో పుణ్యం పహిస్తుందని కదా పెడుతున్నాం. ఇలా ఏదో ఒక కోరికతోటే మనం దానం చేసినా, ద్వేషం చేసినా, వ్రతాచరణ చేసినా, ఏం చేసినా ఫలితం ఆశిస్తామట. ఆ ఆశించడం మంచిదే, అది తప్పని అనల్లా. కానీ ఇది లోకాల్లో కొంతవరకే తీసుకెడుతుంది. అసలు ఏ పని చేసినా ఇది భగవత్ ప్రీతి, నాకు దీని మీద ఏ కోరిక లేదు, కానీ కర్మ చెయ్యాలి అని ఏ దానం చేసినా ఇంకోటి చేసినా హరిప్రియతాం, ఇది భగవంతుని ప్రీతి కోసం చేస్తున్నాను అనుకుంటే ఇక అప్పుడు వాడికి మోక్షం వస్తుంది. అప్పుడు వాడికి పునర్జన్మ రాదు, అంతవరకు పునర్జన్మ వస్తుంది అన్నమాట. ఇచ్చేది పావల, పావల ఇచ్చి ధర్మ అర్థ కామ మోక్షాలు రావడం కోసమని ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఐశ్వర్యం అంతా నా ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడిపోవాలని ఈ పావల కోసం 10 సార్లు సంకల్పం చెప్పుకుంటే వీడికి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? సాయంకాలం అవగానే లైట్లు వేసేసి ఒక ఆవిడ ప్రార్థిస్తోంది, ఓమ్మ శ్రీయమ్మ మహాలక్ష్మి వరలక్ష్మి, ముందు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరింటికైనా వెళ్ళి తల్లో అదృష్టం బాగుండి ఇంకెక్కడికి వెళ్లకుండా నా ఇంట్లో కట్టుబడిపో కుదిరితే, ఇది ఆవిడ కోరిక. ముందు నా ఇంట్లోకి వచ్చి కానీ ఇంకో ఇంట్లోకి వెళ్ళొద్దంటే ఆహా తల్లి, జగత్తంతా వ్యాపించమంటూ చూసిన తల్లి, ఏ ఇంటికైనా వెళ్ళాలి. లోకా సమస్త సుఖిరోభవంతు అనేది జ్ఞానం. ప్రతి ప్రాణి లోకమంతా సుఖంగా ఉండాలి, ఈ కోరికతో ఉన్నవాడు జ్ఞాని. ఎవడు ఈ చరాచర భూతములన్నిటికీ ఆధార స్వరూపుడు, ఎవడు శ్రేష్ఠ పురుషుడు, ఆ అవ్యయుడైన హరి దగ్గరకు వచ్చాక స్వార్థం పనికిరాదు. ఎందుకంటే ఆయన అద్వయం నిర్గుణం నిత్యం అద్వితీయం అనౌపమం పరిపూర్ణం జ్ఞానమయం విదుర్మోక్ష ప్రసాధకం. ఆయన రెండు కాదు, ఒకడే. ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకటే. అందుకని అద్వయం, అసలు ఈ సృష్టి అంతా కలిపితే ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నది ఒక భ్రమ, అదే మన అజ్ఞానం. ఈ అజ్ఞానము జ్ఞానము సమానంగా అంటే ఇన్ని రూపాలలో ఉన్న ప్రతీది పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలట. ఇక్కడ కూడా మనిషికి చాలా చేకచక్యం జ్ఞానం కావాలి. ఇది విని ఏం లేదైతే ఇక్కడ జగత్తంతా పరమాత్మే అని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడం మానేస్తే కూడా అజ్ఞానమే. అలాగని ఇది తప్ప ఇంకేది పరమాత్మ కాదనుకోవడం అజ్ఞానమే. అందుకే కదా కొంతమంది శివాలయంలోకి అడుగు పెట్టరు ఎప్పటికూడా, నిషేధం అంటే వాళ్ళకి. ఆ గుళ్ళోకి అడుగు పెడితే పాపం, నేను విష్ణువుని తప్ప శివుణ్ణి చూడనంటున్నాడు ఒకడు, అబ్బెబ్బే శివుణ్ణి తప్ప విష్ణువుని చూడనంటున్నాడు మరొకడు. ఈ రెండూ కాదు, అసలు దేవుడు లేవుడు, గుళ్ళు ఎక్కడున్నాడు నీమోహం అందరూ అంతటా ఉన్నాడు కాబట్టి గుడికి ఎడితే అజ్ఞానం అంటాడు ఇంకోడు. ఒక యోగి ఒక రోజున ఒక మంచి సద్గురువుని ఒకటి కలుసుకోవడానికి బయలుదేరాట. ఆ సద్గురువుని కలుసుకోవడానికి బయలుదేరి వెడుతూ ఉంటే దారిలో ఓ చోట ఒక శివాలయం కనపడింది. ఆ శివాలయంలోకి జనాలందరూ వెళ్ళి దండం పెట్టుకొస్తూ ఉంటే వీడు అనుకున్నట్ట, ఎంత పిచ్చాళ్ళు, పరమాత్మ జగత్తంతా వ్యాపించున్నాడు, ఈ శివాలయంలో ఈ శివలింగంలోనే దేవుడు ఉన్నాడు అనుకోవడం అజ్ఞానం, అంచేత దేవుడు అంతటా ఉన్నవాడు ఈ లింగంలోనే ఉన్నాడా అని దండం పెట్టుకోకుండా చూడడం మానేశాడు, బయట నుంచి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక ఎవరిని కలుసుకోవాలనుకున్నాడు గురువు గారిని, ఆయన ఉండే ఊరికి దారి అనుమానం వచ్చింది. అక్కడ రెండు దారులు కనపడ్డాయి, ఇటువంటి ఇటువంటి రెండు దారులు చీరాయి. ఎటు పెడితే ఆ గురువు గారు ఊరు వస్తుందో అక్కడ బోర్డు లేదు. అక్కడ ఇలాంటి ఒక గొల్ల కుర్రవాడు ఒకడు కనపడ్డాడు. కుర్రాన్ని పిలిచి ఆ సద్గురువు ఫలనాయన ఒక ఆయన ఎవరు బోధనలు చేస్తాట, ఆయన ఏ ఊళ్ళో ఉన్నాడు, ఈ ఊరు వెళ్ళడానికి ఇటెళ్ళాలా ఇటెళ్ళాలా అన్నట్ట. ఆ రెండు దారుల్లో ఏ దారిలో వెళ్ళాలి, వాడేదో ఇలా వెళ్ళండి అన్నట్ట. ఆ దారిలో పడ్డాడు, చీకటి పడింది, ఎక్కడ ఏం ఊరు కనపడదు, పొలాలు, ముళ్ళు, క్రూర జంతువులు, గందరగోళం, వర్షం, ఒకటేమిటి నానాయాత్ర పడ్డాడు, నో ఫుడ్డు, తిండి లేక గిలగిలగిలగిలాడిపోయింది ప్రాణం అంతా, చచ్చినంత పనైంది. ఆ రాత్రి అంతా నానాయాత్ర పడి అతి కష్టం మీద మళ్ళీ వెనక్కి వచ్చి దారి తప్పానని తెలుసుకుని రెండవ రూట్లోంచి వెళ్ళాట. రెండు అడుగులు వేయగానే ఆ గురువుగారి ఆశ్రమం కనపడింది. రాత్రి అంతా బాగా పొలాల్లో ముళ్ళు గుచ్చుకుని తిరిగావా అన్నట్ట ఆయన రాగానే. ఇదేమిట్రా, ఈయనకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతుంటే, పిచ్చాడా, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడనే జ్ఞానంతో ఊహించావు, అంతటా ఉన్నవాడు శివాలయంలో ఆ శివలింగంలో లేడని ఎలా అనుకున్నావు, శివాలయంలోనే దేవుడు ఉన్నాడు అనుకోవడం కూడా అజ్ఞానం అన్నమాట. కాబట్టి ఆ లింగంలో నువ్వు దేవుణ్ణి చూడలేకపోతే ఇంక నువ్వు సర్వాంతర్యాన్ని ఎక్కడ చూడగలవు, నీ మొహం, అంచేత నీకు ఈ కష్టం అన్నాడు. కాబట్టి అజ్ఞానం పరాకాష్ఠకెళ్ళిన వాడు గుళ్ళోకి రాడు. అంచేత నిజమైన జ్ఞాని గుడికి వెడితేనూ ఆనందం పొందుతాడు, గుడి బయట ఆనందం పొందుతాడు. అలాగని గుడిని తిరస్కరించడు, బయట ఉండే ఏ జీవిని తిరస్కరించడు, అందరిలోనూ భగవంతుడు చూడగలుగుతాడు. అటువంటి వాడే మోక్షార్హుడు, అటువంటి వాడు పరమపదాన్ని పొందుతాడు, అదిగో వాడు యోగి అనగానే నారదుడు అడ్డుపడి, బాగానే ఉంది విషయం చెప్పావు, దీన్ని పొందడానికి ఒక మార్గం తెలియాలి కదా మాకు. కర్మణ కేన యోగస్య సిద్ధిర్భవతి యోగినాం తదుపాయం యథాతత్వం బ్రూహిమే వదతాం వర. ఎంతైనా ఇది వీడు నావాడు వాడు పరుడు అనే భేదం లేకుండా ఉండలేము. అంచేత ఈ యోగ సిద్ధి పొందడానికి అర్థమయ్యే రీతిలో ఒక మంచి ఉపాయం తత్వాన్ని చెప్పు. నాయన కొంచెం కష్టమైన ఆశ్చర్యకరమైన విషయం అడిగావు, నా వీలున్నంత వరకు నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కాకపోతే ఒక శ్రద్ధ పెట్టి విను. జ్ఞానలభ్యం పరం మోక్షం ప్రాహు తత్వార్థ చింతకాః యజ్ఞానం భక్తి మూలం చ భక్తి కర్మవతాం తథా. తత్వ అర్థ చింతకులైన వాళ్ళు మోక్షం జ్ఞానం వల్ల వస్తుంది. మోక్షం అంటే ఇక మళ్ళీ తిరిగి భూలోకానికి రావక్కర్లేని స్థితి, పరమాత్ముడిలో లీనమైపోయే స్థితి, ఇది జ్ఞానం వల్ల లభిస్తుంది అంటున్నారు జ్ఞానులు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, మరి జ్ఞానం ఎలా వస్తుంది, జ్ఞానం రావాలి అంటే భక్తి ఉంటే జ్ఞానం వస్తుందిట. ఈ భక్తి ఎలా వస్తుంది, తన పని తాను కర్మశీలంగా చేసుకుపోతే. ఈ కర్మ ఎలా చెయ్యాలి, ఆసక్తితో భక్తితో చెయ్యాలి. ఒక వ్రతం చెప్పాం, ఏదో చేయడం కాదు, ఇది నూటి నూరు పళ్ళు ఈ వ్రతాన్ని విశ్వాసంతో చెయ్యాలి. ఇలాంటి విశ్వాసయుక్తమైన కర్మ వల్ల జ్ఞానం భక్తి ఒకదాన్ని మించి ఒకటి మనిషిని వరిస్తాయి. ఎప్పుడైతే వరుసగా భక్తి జ్ఞానాలు వచ్చాయో అప్పుడు మోక్షం వస్తుంది. అసలు వీడికి ఈ కర్మ సక్రమంగా ఎలా వస్తుంది, వీడు కర్మ ఎలా చేయగలుగుతాడు, ఇప్పుడు కాగితం పంచిపెట్టి ద్వాదశి వ్రతం చేయడానికి ఒక 400 కాపీలు పంచిపెడితే 400 మంది చేసేస్తారు, ఏంటి చేయలేరే, మరి ఎంతమంది చేయగలుగుతారు ఇది అంటే, దానికి కారణం ఏన జన్మ సహస్రేషు తస్య భక్తిర్భవేద్ధరౌ అక్షయ పరమో ధర్మో భక్తి లేసే నజాయతే. ఎవడు ఇంతగా పూర్వం వేల కొలది జన్మలలో దానం, యజ్ఞం, వివిధ తీర్థయాత్రలు చేశారో వారికి హరి పాదాల మీద భక్తి ఏర్పడుతుంది. అంటే హరిపాదాల మీద భక్తి ఏర్పడడానికి ఇన్ని వేల జన్మల సుకృతి ఉంటే కానీ రాదు, ఒకేసారి రాదు. ఇంత భక్తి మొదలైతే అది అంత అవుతుంది, అక్షయమైన ధర్మం వస్తుంది. అప్పుడు వాడికి ఏ పని మీదైనా శ్రద్ధ కలుగుతుంది. వ్రతం చేయనివ్వండి, పురాణం విననివ్వండి, ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటి మీద శ్రద్ధ కలిగి చేస్తాడు. మొదట్లో శ్రద్ధ రాదట. పురాణం వినడానికి కూడా వచ్చేవాడు మొదట్లో ఇంత శ్రద్ధగా రాలేము. రెండు రోజులు పోయేసరికి మనకు తెలియకుండానే శ్రద్ధ ఏర్పడుతుంది. అక్కడ నుంచి వాడు జ్ఞానం అవ్వడానికి బీజం పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే దీని మీద శ్రద్ధ పెరిగిందో ఈ శ్రద్ధ వల్ల లాభం ఏమిటో తెలుసునండి. అంటే చాలా అద్భుతమైన మాట చెప్పారు, శ్రద్ధయా పరయా చైవ సర్వం పాపం ప్రణశ్యతి. ఈ వినడం, కర్మాచరణ చెయ్యడం, వీటి మీద నీకు శ్రద్ధ పెరిగితే అప్పటి వరకు నువ్వు చేసిన పాపం అంతా భస్మం అవుతుంది. పాపం పోతే కానీ వీడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం రాదు. అందువల్ల మొట్టమొదట మన పాపాలే మనల్ని ఇరికించేస్తున్నాయి. ఆ పాపం ఈ శ్రద్ధగా వినడం వల్ల, శ్రద్ధగా ఆచరణ చేయడం వల్ల, శ్రద్ధతో ఏ పనున్నా చేయడం వల్ల పోతుంది. సర్వ పాపేషు నష్టేషు బుద్ధిర్భవతి నిర్మల. ఎప్పుడైతే పాపాలు పోయాయో మన బుద్ధి నిర్మలంగా ఉంటుంది. అప్పుడు నిర్మలమైన బుద్ధి కలిగిన వాడికి మనందరికీ తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలనే సంస్కృతంలో బుద్ధి అంటున్నాం. ఈ బుద్ధి పాపంతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పాపములు తొలగితే అప్పుడు ఆ బుద్ధిని జ్ఞానం అన్నారట. పాపముతో కూడిన తెలివితేటలు అజ్ఞానం, పాపం విడిచిపెట్టాక వచ్చే బుద్ధి జ్ఞానం. మంచి తెలివితేటలున్నాయి, కానీ వీడు ఆ తెలివితేటలతో బాంబులు తయారు చేసి ఇతరులను చంపడానికి ఉపయోగించాడు. అది ఎంత లోకద్రోహం! ఆ తెలివితేటలే లోక రక్షణకు ఉపయోగించాలి. ఇంత అనుక్షణం కూడా ఇతరుల రక్షణ ఆలోచించాలటండి. స్వార్థం, నీచత్వం, పరుల నాశనం ఇవి కోరుకుని తెలివితేటలు ఉపయోగిస్తే ఆ తెలివితేటలు రాక్షసమైన తెలివితేటలుగా కేమవుతాయి. దానివల్ల ఎన్ని జన్మలైనా సరే వాడు భ్రష్టుడు, భ్రష్టుడు అయిపోతాడు వాడు. అందుకే అధికారంలో ఉన్నవాడికి చాలా జ్ఞానం కావాలని పూర్వం అనేవారు. ఇప్పుడు ఏమక్కర్లా, దిక్కుమాలిన సీనియారిటీలో ఇంకోటో ఇంకోటో ఏదో ఒక వంక పెట్టి అధికారం జ్ఞానం లేని శూన్యులకు అప్పగిస్తూ ఉంటారట ఈ కలియుగంలో. ఈ కలియుగంలో అజ్ఞానం, పాపం, దురాత్మత్వం ఇవి కలిగినటువంటి వాళ్ళు మనకు పాలకులయ్యి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఈ కలియుగాన్ని పెంచేసుకుంటూ పోతున్నాం మనం. ఇలాంటి వినేవాళ్ళు ఏం చేస్తారు, అబ్బో ఈ తెలివితేటలతో ఈ పనితో లోకానికి ఏదో రకమైన ఉపకారం చెయ్యాలి అనుకుంటున్నాడు. ఎప్పుడైతే వీడి బుద్ధి లోక క్షేమం కోసం వినియోగిస్తాడో వాడు జ్ఞానం పొందేశాడు. వాడి తెలివితేటలని జ్ఞానం అంటారు. అప్పుడు ఆ జ్ఞానం మోక్షం ఇస్తుంది. ఆ జ్ఞానం యోగులు పొందుతారు. యోగులు ఎటువంటి వాళ్ళు, కర్మ జ్ఞానము అని యోగము రెండు రకాలు చెప్పారు. రెండు యోగాలు ఉన్నాయట, యోగస్తు ద్విధ ప్రోక్త కర్మ జ్ఞాన ప్రభేదత క్రియాయోగం వినాన్రోణాం జ్ఞానయోగో నసిద్ధ్యతి. యోగము రెండు రకాలు, ఒకటి కర్మయోగం, రెండు జ్ఞానయోగం. కర్మయోగం అంటే ముందు పని చెయ్యాలి. ఈ క్రియాయోగం లేకుండా జ్ఞానయోగం రాదు, ఒకేసారి జ్ఞానం రాదు. ఏ పని చేయనివాడు ఒకేసారి జ్ఞానంలో పొందుతాడు? ముందు తన పని తను చేయాల్సిందే ప్రతివాడు. అందువల్ల మొట్టమొదట కర్మాచరణ చెయ్యాలి. ఈ కర్మాచరణ శ్రద్ధగా చెయ్యాలి అంటే హరి యొక్క ఉపాసన కావాలి. భూములు, పండితులు, అగ్ని, సూర్యుడు, జలం, ఈ లోహాలు ఇవన్నిటితో కూడిన మూర్తులు ఉన్నాయే, ఇవన్నీ పరమాత్మ స్వరూపం. హృదయంలో అంటే ఇప్పుడు చూడండి, హరి యొక్క ఉపాసన ఎలా చేయాలో చెప్పాడు. భూమి విష్ణు స్వరూపం, అగ్ని ఆ పరమాత్మ స్వరూపం, సూర్యుడు ఆయన స్వరూపం, నీరు ఆయన స్వరూపం, లోహాలతో తయారు చేసిన విగ్రహాలు ఆయన రూపం, మన హృదయం ఆయన రూపం అని భావించి భగవంతుణ్ణి పూజించగలగడం అంతా హరి రూపమే, హరి ఉపాసనే. ఈ పంచభూతాల్లో, ఈ లోహమయ మూర్తులలో, వీటన్నిట్లో ఆ పరమాత్మని ధ్యానం చెయ్యాలన్నమాట. ఆ తర్వాత మనస్సు, కర్మ, వాక్కు, ఈ మూడింటితోటి ఎవరిని పీడించకూడదు. మన మనస్సులో పొరపాటున ఎవరిని సంహరించాలి, నాశనం చేయాలని కోరిక రాకూడదట మనకి. మనం చేసే పని వల్ల ఇతరులకు నాశనం కలగకూడదు. నువ్వు తెలుసో తెలియకో రాయి విసిరావు, ఈ రాయి ఎవడో తగులుతుందో అనే ఆలోచన లేకుండా విసిరితే అది ప్రమాదం. అలాగే నువ్వు ఏదైనా ఒక పని చేసావంటే ఓ రాత కానీ కోత కానీ ఇది ఎంతమందికి ఎన్ని రకాల పీడ వస్తుంది దీనివల్ల అనేది ఆలోచించి చెయ్యాలి. అంచేత ఎవడు తన కర్మ వల్ల, తన పని వల్ల ఇతరులకు హాని లేకుండా ఉంచుతాడో వాడు జ్ఞాని. కాబట్టి మనస్సులోనూ తిట్టకూడదు, చేసే పని వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. తర్వాత మూడవది వాక్కు. మాట వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రమాదం వచ్చి పడుతుంది. ఇదో పక్కా విడిలాంటిది అన్నాం అనుకోండి, ఆవిడ కాపురం కూలిపోవచ్చు ఒక్కోసారి. దీనివల్ల తెలియకుండా ఎంతో నష్టం తరతరాలకు వాళ్ళకి. వాక్కు మరీ ప్రమాదం. జాగ్రత్తగా సంయమనంతో ఇతరుల గురించి తిట్టేటప్పుడు ఉపయోగించాలట. ఇలా ఉన్నవాడు పరమాత్మ స్వరూపుడు అవుతాడు జాగ్రత్తగా ఉంటే. ఇదిగో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు, అహింస, సత్యం, అక్రోధ, బ్రహ్మచర్య పరిగ్రహౌ అని ఈర్ష్య చ దయా చైవ యోగయోరుభయో సమాహ. అహింస, ఎవరిని హింసించకూడదు. సత్యం పలకాలి, కోపం లేకుండా ఉండడం. బ్రహ్మచర్యం, అపరిగ్రహం, అనవసరంగా ఏ వ్యక్తి దగ్గర ఏది కొట్టేయకూడదు అన్నమాట. అనీర్ష్య, ఇతరులతో సహా అనుభూతి కావాలి, వాడిని చూసి ఈర్ష్య చెందకూడదు. అనీర్ష్య అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు వచ్చేయని తెలియగానే చిచ్చిచ్చి వాడికి ఎందుకు వచ్చాయి, నాకు రావాలనే కోరిక నీకు వచ్చిందంటే వాడితో నువ్వు భేదం పొందావు అనమాట. ఆహా, ఫలానా సత్యనారాయణ అంటే పొందేటంటే నే పొందినట్టే కదా అని ఎవడని అనుకోగలుగుతున్నావా? అనుకోలేము. అలా అనుకోగలిగితే దానినే అనీర్ష్య అన్నారు. అదే సహానుభూతి అంటే. వాడిది కూడా నాదే అనుకోవాలి. వాడికి వచ్చిన కష్టం, వాడికి వచ్చిన సుఖం నాది అనుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతివాడు అలా అనుకుంటే ఈ లోకం ఇలా ఎందుకు ఉంటుంది, ఎప్పుడో మోక్షం వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అది రావడానికి తరతరాల కృషి చేయాలి, పరిపూర్ణంగా కాదు ఎంతో కొంత కృషి చేయాలి. అదిగో ఇవి దయాయోగము అంటారు. ఇది యోగంతో చాలా తాదాత్మ్యం చెంది ఆవశ్యకమైన వస్తువు. ఈ చరాచర జగత్తంతా భగవంతుడే అనుకున్నప్పుడు, ఈ చరాచర జగత్తులో ఉండి అందరూ భగవంతుడిలేగా మరి, అప్పుడు వీళ్ళకి హాని కలిగితే భగవంతుడికి హాని కలిగినట్టే అనే జ్ఞానం ఎంతమంది పొందగలము? అలాంటి వాడు శివ చక్రవర్తి. పూర్వం ఏం చేశాట ఆయన? పూర్వం శివ చక్రవర్తి ఔసీనరుండగు శిబి నిజగాత్రమున ఇంద్రాదులే అగ్నాదులకెడడే. ఒకప్పుడు నిజమైన సహానుభూతి, అహింస చేసేవాడు శివి అని తెలిసిందట లోకానికి. శివ చక్రవర్తి అందరినీ తనతో సమానంగా చూసుకుంటాడు. మహాదాత, జ్ఞాని, ఆయన గొప్ప యోగి, కర్మయోగి అని లోకంలో పొగుడుకుంటున్నారంతా. అలా పొగుడుతూ ఉంటే ఈ విషయం స్వర్గానికి వ్యాపించింది. ఒక రోజున శివ చక్రవర్తి సభ తీర్చాడు. సభలో ఆసనం మీద కూర్చునున్నట్ట. కూర్చునుండగా ఓ పౌరం పరిగెత్తుకొచ్చింది, ఎగురుకుంటూ వచ్చి, రాజా రాజా రక్షించు రక్షించని భూతం మీద వాలింది. రాజు ఏమిటన్నట్ట, నన్ను చంపడానికి ఒక డేగ తరుముకు వస్తుంది, కాపాడమందట, నీకు ప్రాణదానం చేస్తున్నాను, అభయం ఇచ్చానన్నాడు ఆయన. ఓ పౌరమా, నువ్వేం భయపడకు, ఇదే నీకు దానం చేశాను ప్రాణం అనగానే అమ్మయ్యా అనుకుని ఆయన ఒళ్ళో కూర్చుందిట వణుక్కుంటూ ఉన్న ఆ పౌరం వణుకు తగ్గి, ఇలా ఈ కపోతం హాయిగా ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇంతలో జామ్మని ఎగురుకుంటూ అక్కడికి ఒక డేగ వచ్చింది. ఈ డేగ వచ్చి, మహారాజా మహారాజా, నీవింత దుర్మార్గుడు, ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు అందిట. అదేమమ్మా నేను నీకేమన్యాయం చేశాను? ఆకలి వేసి 3 రోజుల నుంచి గలగలలాడిపోతున్నాను, తిండి లేదు, మలమల మాడిపోతాను. దొరక్క 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 నాకు మంచి స్వీట్ దొరికినట్టుగా ఈ పావురం దొరికింది. దీన్ని మింగి తినేద్దామని దాని వెనకాతల పడ్డా. దానిని తరుముకు వస్తున్నాను. ఎంతలో అది నీ దగ్గరకు వచ్చింది, నువ్వు దాన్ని కాపాడతానని నోళ్ళో పెట్టుకున్నావు. అంటే నా నోటి దగ్గర ఆహారాన్ని నువ్వు లాగేసుకున్నావు. ఈ తిండి లేకపోతే నేను చచ్చిపోతాను, నన్ను చంపిన పాపం నీది అందిట. ఊరు బాబు భలే సంకటం వచ్చింది లేనిపోను కూడా. దీనికి ప్రాణ సంకటం, దానికేమో ఆహార సంకటం, రెండు బాగానే ఉన్నాయి. సరే, చివరికి ఆలోచించా మహానుభావుడు, నీకు ఆహారం లేదా చస్తావు, కానీ ఆహారం కోసం దీన్ని చంపేయక్కర్లా. ఆహారం రకరకాలు, నీకు కావలసిన మాంసం, ఇంకో జీవిని నేను చంపన కనుక నా శరీరం నుంచి కోసిస్తాను నీకు మాంసం అన్నట్టు ఏకంగా. పావురం ఎంత ఉంటుంది నా మొహం? పావురం 1/2 కేజీ ఉంటుంది. మ్యాక్సిమం ఎంత పొతకలాగా ఉన్నా 1 కేజీ వరకు ఉంటుంది. అంతకు మించే ఉంటుంది అనుకున్నాడు ఆయన. అనుకుని ఈ మాట అనగానే, ఓ అలాగే కానీ నాకు కావలసింది ఫుడ్, నువ్వేం చేస్తే నాకేం? ఆహారం కావాలి, మాంసం కావాలి. అది నీ మాంసం అవని పావురం అవని అని ఆ శ్వానం పలగ్గానే, ఆ డేగ పలగ్గానే ఈయన కాటా తెచ్చాట. మళ్ళీ అక్కడ జాగ్రత్తగా తూకం కావాలి. పావురాన్ని ఒక దాంట్లో పెట్టాడు. కత్తితోటి మంచి పొదునీరు కత్తి చకచకా పట్టుకొచ్చాడు. భుజం కోసేట, ఒక పెడ పళ్ళెరంబందువు నీచే, ఈ పెడ ఒకటి కోసి అందులో పెట్టాట. ఈ పావురం ఏం బెసగల, కోసి తిందుంపదగ, ఇదేమి తిందో, ఏనుగులు మింగిందా ఏమిటనుకుని ఈ వేపు మాంసం కూడా కోసి అక్కడ పెట్టాడు ఆయన. అయినా పళ్ళెం కదలదు. తొడ మాంసం వరుస పెట్టుకోసి అందులో పెట్టడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం, శరీరంలో ఏ మాంసం కోసేసి అందులో పెట్టినా ఆ పావురమే బరువుగా ఉంది. ఇక ఇది కాదని ఈయనే వెళ్ళి కాటాలో కూర్చున్నట్ట. అప్పుడు డామని పళ్ళెం కిందకి దిగిపోయింది ఆ మహానుభావుడి త్యాగానికి. ఒక పావురం బదులు తన శరీరం అందులో పెట్టేసినటువంటి త్యాగి ఆయన. ఎందుకు పెట్టగలిగాడు? ఈ పావురంలో ప్రాణం నా ప్రాణం ఒకటే, ఈ డేగకి ప్రాణం ఉంది. దాని ఆకలి తీర్చాలంటే ఇంకో జీవిని చంపలేను కనుక నన్ను నేనే ఆత్మార్పణ చేసుకుంటానని అందులో కూర్చున్నాడు. ఒక్కసారి పైనుంచి పుష్పవర్షం కురిసింది, హాహాకారాలు చేశారు ప్రాణులు. తక్షణం ఆ డేగ పావురం మాయమయ్యాయి. ఆ పావురం అగ్నిదేవుడు, ఆ డేగ ఇంద్రుడు. ఈయన త్యాగం, ఈయన సహానుభూతి, ఈయన అహింసా తత్వం ఇవన్నీ పరీక్షించడానికి పరుగు పరుగున వాళ్ళు ఇంద్రుడు డేగ రూపంలో, పావురం రూపంలో అగ్ని వచ్చారట. ఈయన ముందు వాళ్ళు ఓడిపోయారు. మహానుభావ, ఎంత ఆశ్చర్యమయ్యా, ఎవడు పరులకు ఉపకారం చేయడానికి తన శరీరం కోస్తాడు? పైపెచ్చు మొత్తం శరీరాన్ని అందులో పెట్టావా కాటాలో? నీ ధర్మగుణం ముందు దేవతలం మేము ఓడిపోయాము, నీకు సలాం అన్నారట, మేము గులాములం అన్నారట వారు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంతటి సహానుభూతి, ప్రాణి కోసం తన ప్రాణత్యాగం చేసేటటువంటి తత్వం నిరంతరము ఈ అహింసా తత్యం మొదలైన లక్షణాల ద్వారా వస్తాయి. ఎందువల్లంటే చరాచర జగత్తంతా భగవత్ స్వరూపం అనే జ్ఞానం ఉన్నది కనుక. అప్పుడు ఆ శిబిరి వారు దీవించి శరీరం మళ్ళీ యథాప్రకారంగా చేసి వాళ్ళంతా దేవతలు ఊ అంటే మామూలు అయిపోయింది శరీరం, వెళ్ళిపోయారు. అలాగని ఇప్పుడు మీరు ఏ సత్యనారాయణ వస్తే కోసేయకండి దీని కోసం. ఈ యుగంలో అయితే భగవంతుడు రావచ్చు, లేకపోతే ఇలాంటి కొంటి వాళ్ళు కూడా ఏదైనా పని చేయొచ్చు. పద్మాకర్ గారు చెప్పారు, వాడు కోసేసుకున్నానంటే రేపు పొద్దున వాడు నాకు ఇబ్బంది. అంత స్థాయి కలిగినప్పుడు కోసుకోండి, ఈలోపు మాత్రం కోసుకోకండి. ఇక క్రోధాది మలినములు మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. ఎన్ని చెప్పినా కోపం జయించడం చాలా కష్టం గనక, కోపం మహాపాపం గనక, దానిని అదుపులో పెట్టుకుని మనిషి చెరించాలి. అప్పుడు కూడా వాడు పరమ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఎవడు పరమ దుర్మార్గుడై పరుల హానిని కోరుకుంటాడో, దోషాలతో ఉంటాడో, ఇతరులు ఎప్పుడు ఎలా పోతారా, ఎవరి దగ్గర నుంచి ఏ రకంగా ఏది కొల్లగూడదామా అని ఆశగా ఎదురు చూస్తాడో, అటువంటి వాడు దైవ పూజ చేసినా అది దంభాచారం, ఆ దైవ పూజ ఫలించదు. అంచేత మనిషిలు లోకం మీద ఒకనొక సానుభూతి కావాలి. తప పూజ ధ్యాన పరో యస్త్వసూయారతో భవేత్ తత్తపస్సాచ పూజాచ తధ్యానం హి నిరర్థకం. ఎవడు తపస్సు చేసినా ధ్యానం చేసినా పూజ చేసినా కూడా అసూయ విడిచిపెట్టలేడు. ఆ అసూయ విడిచిపెట్టలేని వాడు ఈ తపస్సు, ఈ పూజ, ఈ ధ్యానం నిరర్థకం, వ్యర్థం, ఉపయోగం లేదు. అందువల్ల కర్మయోగి శమ తమ సద్గుణాలతో భగవంతుని పూజించాలి. చూడండి, క్రియాయోగం అంటే ఏమిటి? ఇంతవరకు మనం క్రియాయోగం అంటున్నాం, అసలు ఈ క్రియాయోగం అంటే ఏమిటి అంటే కర్మణ మనస వాచ సర్వలోకహితే రతః సమర్చయతి దేవేశం క్రియాయోగ సముచ్యతే. నారాయణం జగద్యోనిం సర్వాంతర్యామిణం హరిం స్తోత్రాద్యై స్తౌతియో విష్ణుం కర్మయోగీ సముచ్యతే. ఉపవాసాదిభిశ్చైవ పురాణశ్రవణాదిభిః పుష్పాద్యైశ్చ అర్చనం విష్ణోహో క్రియాయోగ ఉదాహృతః. వరస పెట్టి ఈ క్రియాయోగం కర్మయోగం అంటే ఏమిటో చెప్పాడు. ఎవడు మనస్సు, మాట, చేసే పని ఈ మూడింటిని లోక కళ్యాణంతో కలుపుతాడు, అంటే తాను మాట్లాడినా, తాను పని చేసినా, తన మనస్సులో ఏదన్నా ఊహించినా దీని పరిణామం ఏం కావాలి? లోకానికి అల్టిమేట్గా ఉపయోగం కావాలి, లోకోపకారం కోసం చెయ్యాలి. అలా లోకోపకారం కోసం చేసేవాడు ఉన్నాడే, అటువంటి వాడు క్రియాయోగి. అంటే ఇవాళ ఒక ఉపవాసం చేశాం, ఒక పురాణం విన్నాం, ఒక అర్చన చేశాం, ఇవి నేను చేసే ఈ వ్రతం వల్ల, ఈ పూజ వల్ల ఈ లోకం అంతా సుఖంగా ఉండాలి అని మనస్సులో సంకల్పించాలి. మాట కూడా పైకి లోక శ్రేయస్సు కావాలి అని ఉచ్చరించాలి. అలాగే ఈ రెండు పైకి మాట అని అన్నాక చేసే పని మాత్రం పక్కన నరికేయడం కాదు, మా చేసే పనిలో కూడా లోకానికి ఉపకారం కలిగేలా చెయ్యాలి. ఈ మూడు చేసేవాడిని క్రియాయోగం అంటారు. ఇదే క్రియాయోగి యొక్క లక్షణం. ఎవడు ఈ జగత్తునకు ఆదికారణుడో, ఎవడు సర్వము వ్యాపించి ఉన్నాడో, అటువంటి ఆ భగవంతుణ్ణి హరిని స్తోత్రంతో సంతోషపెట్టేవాడు ఉన్నాడే వాడు కర్మయోగి. ఎవడు తన పనులు ఏమీ మానకుండా, తన భార్య, తన బిడ్డలు, తన సంసారం, వీటిని ఏమీ లోటు లేకుండా చేసుకుంటూ ఈ ఫలితం మాత్రం భగవంతుడికి అర్పిస్తాడో వాడు కర్మయోగే, వాడు క్రియాయోగే. టాస్టి అంటే వాడు అన్నం తింటున్నాడు, ఇది భగవత్ సమర్పణ అని అనుకుంటున్నాడు. సంసారంలో ఏ పని చేసినా వాడు అదే అనుకుంటున్నాడు. భార్యతో పొందు, పిల్లలతో సహవాసం, సంపాదన సమస్తం కూడా ఇది భగవద్ అర్చన కింద ఉపయోగిస్తున్నాడు దానిని సంకల్పంలో, వాడు క్రియాయోగి అని పిలువబడతాడు. ఉపవాసం చేసినా, వ్రతం చేసినా, పురాణ శ్రవణాదిభి పురాణం వినడం మొదలైనవి చేసినా, పుష్పం, ధూపం, దీపం ఇవన్నీ కూడా ఆ భగవంతుని అర్చనలో ఒక భాగం, ఇది లోక శ్రేయస్సు ఉపయోగపడాలి అనుకుంటే ఇది కర్మయోగి. క్రియాయోగం అంటే ఇదే. ఇది ఒక అత్యద్భుతమైన క్రియాయోగం. ఇలాంటి క్రియాయోగి ఉన్నాడు చూశారు. అటువంటి క్రియాయోగిని మామూలు యోగి కూడా ఏం చేయలేడట. ఒక అడవి ఉన్నది, కలదొక వనమది, ఒక అత్యద్భుతమైన అడవి ఉన్నది. ఆ అడవిలో చాలా కాలం నుంచి ఒక యోగీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. ఎలా తపస్సు చేస్తున్నాడో తెలుసునండి? తలకిందులుగా వేళ్లాడట, అంటే కాళ్ళతో కొమ్మని ఇలా పట్టుకున్నట్ట, ఇది ఒక కొమ్మ, దాన్ని కాళ్ళతో బంధించి పట్టుకుని తలకాయ కిందకి పెట్టి వేళ్లాడుతూ తపస్సు చేస్తున్నట్ట. ఇలా తలక్రిందులుగా వేలాడుతూ ఏమిటి అరుపులా పిల్లలు కాస్త బయటికి తింటాడు బాబు ఒక్క నిమిషం. ఇలాగ వేళ్లాడి తపస్సు చేస్తున్నాడు చాలా కాలం నుంచి. చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఐదు నిమిషాలు తలకిందులకి వెళ్ళాడితే గిలగిల్లాడిపోతామే, అటువంటిది వీడు రోజులు సంవత్సరాల తరబడి ఇలా వెళ్ళాడు, తపస్సు చేస్తున్నాడు, సామాన్యుడు కాదు వీడు అని వెళ్ళే వాళ్ళందరూ ఆయనకి దండం పెట్టి కడుతున్నారట. ఇలా ఉండగా ఒక రోజున ఒక అడవిలోకి వెళ్ళాడు, కట్టెలు కొట్టుకునేవాడు. కట్టెలు మోపు కొట్టుకుని మధ్యాహ్నం ఎండలో మలమల వాడిపోతూ చకచక చక్క వచ్చేస్తున్నాడు. నెత్తి మీద మోపు మూలన వాడి కళ్ళు సరిగ్గా కనపట్టంలా. ఒక్కోసారి బరువు ఎక్కువైపోయిన వాడిని మనమే తప్పుకోవాలి, వాడంత బరువు మీద ఉన్నవాడికి మనం అడ్డం వెళ్ళకుండా మందే తప్పటి పాపం, వాడు మోతం పోస్తున్నాడు కదా. అంచేత భారీ వాహనములకు ముందు చోటు ఇవ్వవలని అంటాడే దారి విడవాలి, అలాగా వచ్చేవాడికి దారి ఇవ్వాలి. అక్కడ ఎవరు తప్పుకుంటున్నారు, ఈ నెత్తి మీద కట్టెలు మోపుతో చూసుకోకుండా తలకిందులుగా వెళ్ళాడుతున్న యోగిని గుద్దేశాడు పాపం. ఈ కట్టెలు ఆయనకి తగిలి డామ్మని కింద పడ్డాడు, కొంచెం బుర్ర చుర్రు మంది అమాంతంగా సరిగిపోయాను కోపంతో. మూర్ఖుడా, ఏ వేలాది సంవత్సరాలుగా తలకిందులుగా వేళ్లాడి తపస్సు చేసుకుంటున్నాను, నువ్వు ఈ కట్టెల మోపుతో వచ్చి ఢీ కొట్టేవా, వెంటనే నువ్వు మాడి మసిపో అని చెప్పించాట. ఈయన నెత్తి మీద కట్టెల మోపుని దింపేసి అయ్యా క్షమించండి అని నమస్కారం చేసుకుని ఆ మోపు నెత్తి మీద పెట్టుకుని కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఏంటి వీడు మసిపోవాలంటే వీడు మసిపోలేదు, భయం వేసింది దీనికి, నా తపశక్తి అంతా పోయింది అనుకుని వెంటనే పక్కనే ఉండే ఒక చెట్టుకేసి ఇలా కళ్ళు ఎర్రజేసి చూసేట. ఆ చెట్టు క్షణంలో బొగ్గున మండి బూడిదైపోయింది. అంటే తపశక్తి ఏం తగ్గల, ఇంతటి భయంకరమైన తపశక్తితో వాడిని మసైపో అని చెప్పిస్తే వాడు బూడిదవలేదే. వెంటనే ఈయన, ఛ, ఒక కట్టెలు కొట్టుకునే సామాన్యుడిని బూడిద చేయలేని నేను ఇంత చెట్టుని బూడి చేయగలిగి కూడా వాడిని ఏం చేయలేను, నేను తపశక్తిని కోల్పోయానా ఏమిటి, ఇంకా నా తపస్సు అనవసరం, ఉరేసుకుందామని ఇంతకాలం ఏ చెట్టుకి తాను వేళ్లాడుతూ తపస్సు చేశాడో ఆ చెట్టుకు ఉరేసుకోబోయట. ఆగరా మూర్ఖుడా అన్నది ఆ చెట్టు. చెట్టు మాట్లాడుతుంది అని చూస్తే ఆ వృక్షదేవత వచ్చింది అక్కడికి. చెట్లకు కూడా దేవతలు ఉంటారు, ఆ చెట్ల యొక్క వయస్సును బట్టి కొన్ని చెట్లకి పరమ పవిత్రమైన వృక్షదేవతలు. ఆ వృక్షదేవత మూర్ఖుడు అనేసరి తెల్లబోయి చూశాడు, నీ తపశ్శక్తి ఎక్కడికి పోలా, నువ్వు యోగివి, వాడు కర్మయోగి, వాడు ఏ పని చేసినా లోకోపకారం కోసం చేస్తాడు, భార్య పిల్లలు అందరూ దైవ స్వరూపాలు, వాళ్ళని పోషించాలి, తన పని తాను చేస్తాడు, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు, అందరినీ పూజిస్తాడు, పొరపాటును నోటి వెంబడి ఎవరిని ద్వేషించడు, తిట్టడు, ఉత్తముడు వాడు. ఎవడు తన పని తను సక్రమంగా చేస్తాడో, ఎవడు సంసారమును నిర్లిప్తంగా సాగిస్తాడు, అంటే వాడు కట్టెలు దొరికినా దొరకపోయినా బెంగలేదటండి, ఎంత డబ్బు వస్తుందనేది పెట్టించుకోట, ఇలాగా వాటి మీద తామరాకు మీద నీటి బొట్టులో సంసారం మీద ఉంటాడు, అలాగని సంసారాన్ని త్యజించలేదు, అందులో బయటపడ్డా. నువ్వు నీ కోసం తపస్సు చేస్తున్నావు, వాడు మొత్తం లోకం కోసం తపస్సు చేస్తున్నాడు, వాడు కర్మయోగి. ఎవడు ఫలితం ఆశించకుండా సక్రమంగా తన విధిని నిర్వర్తిస్తాడో వాడు గొప్పవాడు, నీ తపశ్శక్తి వాడిని ఏం చేయలేదు బొమ్మన్నాడట. దీని వెంటనే లెంపలేసుకుని మళ్ళీ తపస్సు కొనసాగించాడు. కాబట్టి ఈ లోకంలో ఎక్కడో అడవికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడి కంటే ఇంట్లో ఉండి కర్మ సక్రమంగా చేసేవాడు ఉత్తముడు, వీడిని కర్మయోగి అంటారు. ఎక్కడికి వెళ్ళక్కర్లా, నీ భార్య నీ పుత్రులు వీళ్ళని విడిచిపెట్టి అడవికి వెళ్ళి అందరూ ఉక్కు మూసుకు తపస్సు చేస్తే ఈ లోకం నడవదు. ఇక్కడ ఉంటూ ఇతరులను ద్వేషించకు, ఇతరుల యొక్క బాగు నీ బాగు, మన వల్ల సాధ్యమైనంత వరకు లోకానికి హితం జరగాలి, నీ తల్లిదండ్రుల్ని వాళ్ళని పూజించాలి, సక్రమంగా కర్తవ్యం నిర్వర్తించాలి, ఇలాగా చేస్తూ ఏం చేసినా హరిధ్యానం చెయ్యాలి, ఈ పురాణ శ్రవణాది కార్యక్రమాలు కొనసాగించాలి. అలా చేసేవాడు ఒక కర్మయోగి, దీనిని క్రియాయోగం అంటారు. ఈ విధమైన యోగం చేస్తే ఏమవుతుందిట అంటే, దానివల్ల ఓ సర్వ పాపాన్ని నశ్యంతి పూర్వ జన్మార్జితాని వై, ఇంతకు పూర్వం వరకు నువ్వు చేసిన జన్మ జన్మల పాపాలన్నీ నశించిపోతాయి. ఆ విధంగా నశించిపోతే ఏమవుతుంది, ఏవం భక్తి మతాం విష్ణు క్రియాయోగ రతాత్మనాం పాపాక్షయాత్ శుద్ధమతిర్వాంఛతి జ్ఞానముత్తమం జ్ఞానం హి మోక్షదం జ్ఞేయం తదుపాయం వదామితే. ఎప్పుడైతే ఈ పాపం క్షయమయ్యిందో, నువ్వు చేసిన ఈనాటి వరకు ఉండే పాపాలు పోగానే ఉత్తమమైన బుద్ధి వచ్చింది, ఆ బుద్ధే జ్ఞానం, ఆ జ్ఞానమే మోక్షం. అందువల్ల జ్ఞానప్రాప్తి మోక్షానికి మూల కారణం కనుక జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే నీ బుద్ధి బాగుపడాలి. బుద్ధి బాగుపడాలంటే లోకానికి హితం చేకూర్చడానికి నీ పని, నువ్వు నీ సంసార కార్యక్రమాలు నిర్వికారంగా చెయ్యాలి, ఆసక్తి లేకుండా చెయ్యాలి. ఏం చేసినా దాని మీద అటాచ్మెంట్ లేకుండా చెయ్యాలి. వచ్చిందా రాలేదా అనే బెంగ లేకుండా చెయ్యాలి. ఎలాగంటే ఫలితం ఆశించకుండా పని ఎలా చేస్తామని మనకు అనుమానం. ఓ 10th class పరీక్షకు వెళ్ళేవాడు దీన్ని చదవాలండి, ఆ చదివేటప్పుడు రేపు పొద్దున్న నాకు మార్కులు వస్తాయో, ఎంత చదివినా నాకంటే మిగతా వాళ్ళకి బాగా వస్తాయేమో మార్కులు, నేను ఫెయిల్ అవుతానేమో అని నేను బెంగ ఉంటే వాడు ఏం చదువుతాడు, వాడు ఏం పాస్ అవుతాడు. చదవడం రాయడమే దృష్టి ఉండాలి తప్ప ఏ బెంగ రానివ్వకుండా వాడు పని చేసేస్తే చక్కని ఫలితం వాడికి అనుకోకుండా వస్తుంది. దాని గురించి ఆలోచించరాదు. అలాగే ప్రతి వాడు కూడా ఒక విద్యార్థే. ఆ 10th ఆ డిగ్రీతో అవలా ఈ పరీక్షలు దీని దుబ్బదగా ఎన్ని జన్మలైనా అలా సాగుతూనే ఉంటాయి. ఈ పరీక్షలో ఫైనల్ ఎగ్జామ్ అప్పుడే రాదు. ఈ ఫైనల్ ఎగ్జామినేషన్కి ఈ శిక్షణ ఇలా కొనసాగుతూ ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు పరీక్షలే. ఈ ఎదురయ్యే పరీక్షలలో నిర్వికారంగా ఉన్నవాడు మాత్రమే విజయం సాధిస్తాడు. అలాంటి నిర్వికార తత్వమే జ్ఞానము, అదే మోక్షము. ఎవడు తెలివైన వాడో వాడు ఏం చేస్తాడట అంటే వాడు చేసే పని చెప్పాడు. చరాచరాత్మకే లోకే నిత్యంచ అనిత్యమేవచ సమ్యగ్ విచారయే ధీమాన్ సద్భిశాస్త్రార్థకోవిదై అనిత్యాస్తు పదార్థావై నిత్యమేకో హరిస్మృతః అనిత్యాని పరిత్యజ్య నిత్యమేవ సమాశ్రయేత్ ఇహాముత్ర చ భోగేషు విరక్తశ్చ తథా భవేత్. ఎవడు పండితుడు, ఎవడు తెలివైనవాడు అంటే శాస్త్రజ్ఞానం, పురాణ జ్ఞానం, తత్వజ్ఞానం తెలిసిన సజ్జనుల వద్దకు వెళ్ళి వారి ద్వారా ఈ శాస్త్రాలలో ఉండే విశేషాలు తెలుసుకుని మంత్రాన్ని ఉపదేశంగా పొంది దానిని ధ్యానం చేస్తూ విన్న గొప్ప విశేషాలు ఏవైతే ఉన్నాయో మధ్య మధ్యలో గుర్తుకు తెచ్చుకుంటూ ఈ చరాచరాత్మకమైన లోకంలో ఏది నిత్యం ఏది అనిత్యం అనేది తెలుసుకోవాలి. చివరికి ఏది సత్యం ఏది కాదు, ఆ సంసారంలో ఈ కనిపించేవన్నీ అనిత్యం అని తెలుస్తున్నారు. చివరికి ఈ సంసారంలో అంటే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు నాశనమయ్యేది. ఏ దృశ్యం తన్నశ్యం, కనిపించేది ఏదైనా నాశనం అవుతుంది. మన చూపులు ఎంత గొప్ప అనుకున్నారు, మన దృష్టి దేని మీద పడితే అది నాశనమే ఎప్పుడో ఒకప్పుడు. చివరికి నాశనం లేనిది ఆ పరమాత్మ తత్వం ఒకటే. అందువల్ల ఈ అనిత్యంతో ఉంటూ కూడా, అంటే ఈ నాశనమయ్యే వస్తువులతో ఉంటూ కూడా ఈ నాశనమయ్యే వస్తువులకు అతీతమైన నాశనం లేని పరమాత్మని పొందాలి. లౌకికము స్వర్గభోగాలు కూడా అనవసరం మనకి. ఈ లోకంలో సుఖాల మీద వ్యామోహం వద్దు, స్వర్గ సుఖాల మీద వ్యామోహం వద్దు నీకు. ఈ రెండింటి నుంచి విరక్తుడై ఉండాలి. ఎప్పటి వరకు నీకు ఈ భోగాల మీద వాంఛపోదో వాడు మళ్ళీ పుడతట. నీ కోరికే జన్మ. నాకు రేపు పొద్దున ఇంకా ఏవో కారుల్లో తిరగాలి, విమానంలో తిరగాలి, అచ్చేయాలి ఇచ్చేయాలనే కోరిక ఉన్నంతకాలం నీకు ఎప్పటికీ పోదు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కావాలి అని అడిగట్టు ఒకడు, ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారు. నేనండి దేవుడు ప్రత్యక్షం అయితే ఎస్ఐ కావాలని కోరతానండి అన్నట్ట. వెంటనే ఈ ఎస్ఐ గారు ఏమన్నట్ట, ఓరి నీ మొహం తగలగా దేవుడు కనబడితే ఎస్ఐ ఏమిట్రా, నేనైతే ఎస్పీ కావాలని కోరతానన్నట్ట. అంతేగాని ఇంకే కోరిక లేదు వీళ్ళకి, వీళ్ళ బతుకు అది. మొత్తం మీద ఎస్ఐఓ ఎస్పీఓ ఇదే భగవంతుడు ప్రత్యక్షం అయితే చివరికి ఇదే. ఇంకా మరికొంతమంది అజ్ఞానులు ఉన్నారట. ఆశ్చర్యకరం ఏమిటంటే ఇతరుల నాశనం కోసం కోరుతారు వారు. ఓ చెట్టు మీద ఒకడు, చెట్టు కింద ఒకడు తపస్సు చేశారు చాలా కాలం శ్రీ మహావిష్ణువు కోసం. ఈ తపస్సుకు మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షం అయ్యట. ముందు చెట్టు మీద ఆయన దగ్గరికి వెళ్ళాడు, కొమ్మ మీద కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి, భక్త ఏం కావాలో కోరుకోరా అన్నట్ట. స్వామి మా కింద వాడి దగ్గరికి వెళ్ళండి, వాడు కోరుకున్నాక దాన్ని బట్టే కోరుకుంటానండి అన్నట్టు ఈయన. పాపం భగవంతుడు గనక కిందకి వెళ్ళాడు, కింద వాడిని పిలిచాడు, నాయనా భక్త ఏం కావాలన్నట్ట. మా పైవాడు ఏం కోరుకున్నాడో అప్పుడు వచ్చి అది చెప్పండి, నేను కోరుకుంటానన్నట్టు వీడు. ఈ రకంగా పైవాడు కోరుకుంటే నే కోరుకుంటానండి, కిందవాడు కిందవాడు కోరుకుంటే నేనే కోరుకుంటానండి. పైవాడు కాసేపు విష్ణువుని కూడా పైకి కిందకి తిప్పారు. ఆయనకు కూడా చిరాకు వచ్చింది. ఇక ఒరే కోరుకుంటారా మాయమైపోనా అన్నట్టుగా విసిగెత్తి. అప్పుడు చివరికి ఓ పని చేద్దామండి, నేను కోరుకుంటున్నాను, కిందవాడు ఏం కోరుకుంటే దానికి రెట్టింపు ఇవ్వండి నాకు అన్నట్టు పైవాడు. అప్పుడు కిందవాడి దగ్గరకు వచ్చారే, పైవాడు ఇలా కోరుకున్నాడు రా, నువ్వేం కోరుకుంటే వాడికి రెట్టింపు కావాలంటే ఇప్పుడైనా కోరుకోరా అన్నట్ట. ఓహో, వీడు రెట్టింపు కోరుకుంటాడా, నాకు ఎడమ కన్ను పోవాలి అని కోరుకున్నట్ట. పైవాడికి రెండు కళ్ళు పోయాయి. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే పైవాడికి రెండు కళ్ళు పోవడం కోసం వీడు కన్ను పోవడానికి ఇష్టపడుతున్నాడు. నా వల్ల ఫలానా వాడు ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళాలనే జ్ఞానం కావాలి, అది సహానుభూతి. ఆ జ్ఞానము అది నిత్యం. ఈ అజ్ఞానం, ఈ వాంఛ, ఇది ప్రమాదకరం. ఈ కోరికలు ఎంతవరకు నీకు సాగుతాయి, అంతవరకు ఎన్ని జన్మలైనా మోక్షము లేదు. మోక్షం కావాలి అనుకుంటే శమం, దమం మొదలైన సద్గుణాలు కావాలి. శమదమ సద్గుణాలు ఉంటే కానీ, అంటే ఇంద్రియ నిగ్రహము, ప్రతి ప్రాణిని కూడా సమానంగా చూడటము, ఈ లక్షణములు జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇవి అత్యద్భుతమైన సాధనలు. ఈ సాధనలు చరాచరాత్మకుడైన భగవంతుడిని ఇస్తాయి. భగవంతుడు సృష్టి ఏంటంటే విచిత్రం, గుణము దుర్గుణము పెట్టాడు. జడం చైతన్యం రెండూ ఉంటాయి, కానీ యోగులు ఉన్నారే వీళ్ళు మంచిని గ్రహించి చెడును విడిచిపెడతారు. మనం అది చేసినా కూడా ఎప్పటికీ గొప్పవాళ్ళం కాలేంటండి. ఇప్పుడు వీడు ఏదో పాపం చేశాడని వీడిని విడిచిపెట్టేసి వీడితో స్నేహం చేయకపోతే నువ్వు పాపి అయిపోతావు కొంతకాలానికి. అందుకని సంత హంస గున్న గహహి పయ్య పరిహరి వారి వికారనాడు. దీనినే తీసుకుని తులసీదాస్ పిచ్చివాడ. సాధువులు కంటే స్థాయి పెరగాలి నీకు. సాధువులు ఈ సృష్టిలో గుణం దోషం రెండు ఉంటే మంచిని గ్రహించి చెడు విడిచిపెడుతున్నారు. హంస పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు తాగి నీళ్లు విడిచిపెడుతోంది, కానీ పరమహంసలు ఏం చేస్తాయి, పాలు నీళ్లు కలిసిన దాంట్లో ముక్కు పెడతాయి, నీళ్లు కూడా పాలైపోతాయి. పరమ పాపాత్ముడిని కూడా ఏదో రకంగా వాడిని ఉత్తముడిగా మార్చడానికి నువ్వు సాధన చేయగలిగితే నువ్వు పరమహంసవి, ఇక నీకు పునర్జన్మ ఉండదు. ఎంత నీచుణ్ణి అసహ్యించుకోకూడదు. తప్పుడు పనులు చేసే నీచుల్ని అసహించుకుని వాడిని విడిచిపెడితే ఇంకా పరమాత్ముడు ఈ లోకంలో ఎవడైనా అసలు దగ్గరికి రానిస్తాడా? ఇందులో మనం చూడండి, పుండరీకుడు కానీ ఇంకోటి కానీ ఈ కథల్లో ఎటువంటి వ్యసన పొరులు. దేవాలయాల్లో కూడా చేయరాని పాపపు కార్యాలు చేసిన వాడిని కూడా ఆయన లాక్కుంటున్నాడంటే ఏదో రకంగా వాడిని మనం ఆకర్షించి బాగు చెయ్యాలి. అది అట ఉత్తమ జ్ఞానం నారద. అందువల్ల నీచుల్ని పాపుల్ని అనుత్తముల్ని అందరినీ కూడా ఉత్తముల్ని చెయ్యి, గొప్పవాళ్ళని చెయ్యి. ఇది చెయ్యాలి అంటే నీకు అందరిలో పరమాత్ముడిని చూడగలిగే స్థాయికి వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఒకేసారి అది రాదు, రమ్మన్నా రాదు. ఒక్కొక్కసారి వాడిని బాగు చేయబోయి నువ్వు కాదు దారే ప్రమాదం ఉంది. నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడికి చెయ్యిస్తే ఈ వీడు లాగేస్తాట. నీకంత శక్తి వచ్చిందో లేదో ఆలోచిస్తే గానీ వాడిని చేరదీయకు. దుస్సాంగత్యం అందరికీ పరికిరాదండి. వాడిని ఏమన్నా తాగుబోతుని బాగు చేద్దామని చెప్పి వాడు కూడా తిరిగామంటే నాలుగో రోజుకు నీకే ఆ లక్షణం అంటే అంటిస్తాడు. అది ప్రమాదం ఉంది. నీ సత్తా మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు అంత స్థాయికి వెళ్ళగలగాలి, ఎదగలగాలి. అప్పుడు మాత్రమే ఆ నీచుడితో స్నేహం చేసి వాడిని లాగాలి. ఈ లోపు మాత్రం సామాన్య భక్తులు మాత్రం దుస్సాంగత్యం చెయ్యకూడదు, చేస్తే ప్రమాదం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.